Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఏంటి ఇళ్ళని సందడిగా చాలా అసలు వచ్చేపోయే పేరంటాళ్ళతోటి పట్టు చీరలు రెపరెపలతోటి పసుపులు తర్వాత ఏమో తాంబూలాలు శనగలు పూర్ణాలు పులిహార వీటితో సందడిగా ఉందా ఇల్లంతా? అసలు చుట్టాలు తెలిసిన వాళ్ళు పేరంటాళ్ళు అందరూ అలా కూర్చోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ అయిపోయినాయా? శ్రావణ శుక్రవారం అంటే నిజంగా ఒక పెద్ద ప్రహసనంలా ఉంటుందండి. బట్ చాలా మంచి ఒక ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఇలాంటివి ఎందుకు పెడతారంటే సాధారణంగా ఏ మేలోనో లేకపోతే ఏప్రిల్లోనో పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఈ 2 నెలలు కాస్త అటు ఇటుగా ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి అందరూ భోజనానికి పిలిచి వచ్చి ఇలా సరిపోతుంది. కానీ వీళ్ళింటికి ఎవరు వస్తున్నారు, వీళ్ళింటికి వచ్చినప్పుడు వీళ్ళ ఆతిథ్యం ఎలా ఉంది అనేది అత్తగారికి కూడా ఉంటుంది కదా. మరి అరే అంటే ఇప్పుడు అత్తగారులు ఎవరు లేరనుకోండి, ఫర్ దట్ మ్యాటర్ అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి. సరే కొత్త కపుల్ ఓకే, అందరూ పిలిచారు వెళ్ళారు బాగానే ఉంది. కానీ వీళ్ళింటికి ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళిద్దరే ఉంటున్నారు, అసలు వీళ్ళు ఏమైనా సరిగా తింటున్నారా తినట్లేదా, కాస్త ఏమన్నా బాగానే అడ్జస్ట్ అయ్యారా లేకపోతే ఊరికే పోట్లాడుకుంటున్నారా, ప్రధానికి ఆర్గ్యుమెంట్ అవుతుందా, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళ కొత్త కాపురం ఎలా ఉంది అని చెప్పి వచ్చి చూడడం ఇలాంటివన్నీ చేస్తేనేమో చీ మా ప్రైవసీలోకి ఎవరో క్రీపిన్ అవుతున్నారు, ఇది అసలు నాకు నచ్చదు అది ఇది అని అంటారు ఇప్పుడు ఎవరైనా సాధారణంగా. అలా కాకుండా జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 1 అవర్ 2 అవర్స్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయే మాట అయితే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళకి తెలుస్తుంది, పద్ధతులు అవి తెలుస్తాయి. ఈ ఉద్దేశంతో సాధారణంగా అంటే పాత తరంలో ఏంటంటే అత్తమామలు కూడాను అరే కోడలు ఇంటిని సంభాళించగలదా ఎవరైనా వస్తే అనేది తెలుసుకోవడానికి సాధారణంగా ఇలాంటివి పెడతారు అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి శ్రావణ మాసం వచ్చేది ఈ కాళ్ళకి కొంచెం నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు. అది వరకు అంతా కూడాను బావి దగ్గర నీళ్ళవి చేతిలో తోడి మళ్ళీ తర్వాత పొలంలో పనులు చేస్తూ ఇలా రకరకాల పనులు ఉండేవి కదా నీళ్ళల్లో. ఇప్పుడంటే అందరు ఇంట్లో కూడా స్లిప్పర్లు వేసుకుని తిరిగేస్తున్నారు తడ అంటకుండా, అది వరకు అలా లేదు. కాబట్టి ఇలా నీళ్ళల్లో ఎక్కువ నానడం వల్ల వర్షాకాలం వల్ల కాస్త పాచి అంటే కాళ్ళు పగలడము పాచి రావడం పాచిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి రక్షణ పొందడానికి ఇదిగో ఈ కాళ్ళకి పసుపు రాసుకోవాలి, తర్వాత ఇవన్నీ ఏవైతే ఇప్పుడు వీళ్ళు చెప్పారో అవన్నీ కూడాను రూల్స్ అన్ని అందుకు పెట్టారు అసలు యాక్చువల్గా. సో పైగా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరనేది ఏంటనేది కొద్దిగా తెలుస్తుంది, ఖచ్చితంగా ఇంతమందికి ఇవ్వాలి అని ఉంటుంది. సో అంతమందిని పరిచయం చేసుకుంటారు ఫస్ట్. మరి ఏదో ఊరికి వచ్చేసి అనని వాళ్ళ వ్రతం చేసుకున్నాను కానీ వచ్చి తీసుకెళ్ళు అని అనలేరు కదా. ముందు వాళ్ళని పరిచయం చేసుకోవాలి, మీరు ఎక్కడుంటారు ఏంటి అని అడిగి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి ఆహ్వానించి ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళంటే నా ఉద్దేశం ఏంటంటే ఎకనామికల్లీ తర్వాత క్యాస్ట్ క్రీడ్ ఇలాంటివి ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళని పరిచయం చేసుకుని ఇదిగో ఇవాళ నేను వ్రతం చేసుకున్నాను కాస్త సాయంత్రం మా ఇంటికి వచ్చి వాయనని తీసుకెళ్ళండి పేరంటానికి రండి ఇలాంటివన్నీ పిలిచి వస్తారు. కాబట్టి ఇప్పుడైతే అవి కూడా ఎవరు పిలవట్లేదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు. మహామహా అసలు పెళ్ళిళ్ళు వాటికే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. అలాంటిది ఇంక ఇప్పుడు అసలు పేరంటానికి ఎవరు వెళ్ళి ఇంటికి బొట్టు పెట్టి మరీ చెప్పి రావడం అనే సీన్ ఏం లేదు. వాట్సాప్లోనే జస్ట్ అలా మెసేజ్ పెట్టేస్తున్నారు. వాళ్ళు ఈవినింగ్ నువ్వు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి ట్రా వస్తే కనుక నేను నీ కవర్లో పెట్టేసి ఉంచుతాను అది తీసుకెళ్ళిపోదు అని అడుగుతున్నారు. అలా తయారయ్యారు ఆఖరికి. సరే ఎలాగోలాగా మొత్తానికి ఇన్విటేషన్ వచ్చింది కదా అనుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. సరే దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అయితే ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ రోజు చేసుకున్న పూర్ణాలో ఇంకోటో పెట్టి కాస్త వాళ్ళకి ఆ వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఒక్కటేదన్నా అంటే ఐదుగురు లేదా పది మంది ఇలా కొంతమందికేమో పెరుగుతూ ఉంటారు అది మంగళవారాలకి. బట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం ఏంటంటే మన సిరి సంపదలు లేదా మన ప్రాస్పిరిటీ మన ఇంట్లో ఇంకా ఎప్పటికీ అలా విలసిల్లుతూ ఉండాలని చెప్పి చేసుకునేటటువంటి ఒక పూజ. సో పొద్దునంతా పూజ చేసేసుకుని చక్కగా పూర్ణాలు అవన్నీ పెట్టిన వాయనం అమ్మవారి పేరు మీద పూర్ణాలు అవి ఇచ్చి తర్వాత ఒక చీర కూడా పెట్టి అవన్నీ ఆవిడకి పెట్టి దాన్ని ఒక అమ్మవారి స్వరూపంగా ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకి పెట్టడం అనేది ఆనవాయితీ. సాధారణంగా అక్క చెల్లెళ్ళలాగా ఉన్నవాళ్ళు లాగా ఉన్నవాళ్ళు అంటే నా సెన్స్ ఏంటంటే తోటి కోడళ్ళు ఇలాంటి వాళ్ళైతే ఆడపడుచులు ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని సాధారణంగా ఎక్స్చేంజ్ ఆఫర్లో వాళ్ళు వాళ్ళే పెట్టేసుకుంటూ ఉంటారు చీరలు. బట్ ఎప్పుడు కూడాను బయట వాళ్ళకి పెడితే అది మంచిది. అందులోనూ భగవత్స్వరూపంగా తలచి ఎవరన్నా కాస్త డిజర్వ్డ్ పీపుల్కి పెడితే మంచిది. డబ్బు ఉన్న వాళ్ళకే పెడితే ఇంక వాళ్ళు మామూలు అప్పుడైనా ఎప్పుడు మంచి చీరలు కొనుక్కోగలిగే స్తోమతలోనే ఉంటారు. వాళ్ళకి మనం ప్రత్యేకంగా ఇప్పుడు పెట్టక్కర్లేదు. సో అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. బట్ అది అది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా శుక్రవారాలు మంగళవారాలు చేసుకునేటప్పుడు ఉత్తర రోజుల్లో మీకు అరటిపళ్ళు ఎంత రేటు ఉంటాయో నాకు తెలియదు కానీ ఆ రోజున మాత్రం మామూలుగా ఉండవండి రేట్లు. డజను 150-200 వరకు కూడా వెళుతున్నాయి. మరి వాళ్ళకి అప్పుడే కదా డిమాండ్, అందుకే బాగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఉత్తర రోజుల్లో హార్డ్లీ 10-20 రూపాయలకి అంటే ఇప్పుడు అంత మరీ దారుణంగా లేదనుకోండి, హార్డ్లీ 60-70 రూపీస్కి వస్తున్నాయి డజను. ఒకేసారి ఏకాఏకైనా డబ్బులు అయిపోతాయి, మన దగ్గర డబ్బులు అయిపోతాయి. కాబట్టి పూలు పళ్ళు అన్నీ రేట్లే. ఇక మరి ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఎలా వర్తం చేసుకుంటాడు? ఆఫ్ కోర్స్ అది పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. భగవంతుడు ఎప్పుడు కూడాను చేసే క్రతువుని పట్టించుకోడు, మనలో ఉన్న భక్తి ఎంత అనేది పట్టించుకుంటాడు. అందుకే గరికపాటి వారు చెప్తారు చూసారా, 5 ముఖములున్న దీపపు సిమ్మలో ఆవునయ్యేసి దీపం పెట్టామా, లేకపోతే ఉత్త మట్టి ప్రమిదలో ఆముదం వేసిన దీపం పెట్టామా అని చూడట దేవుడు. ఇది ఇటువైపు తిరుగుందా అటువైపు తిరుగుందా, దీపం ఒత్తి పైకి ఉండాలా కిందకు ఉండాలా, రెండొత్తులు వేయాలా ఒక ఒత్తు వేయాలా, ఇవి కాదు అసలు క్వశ్చన్స్, ఇవి కాదు అసలు సందేహాలు. పాయింట్ 1, అసలు నీకు అంత భక్తి అంటే భగవంత కళ్ళు మూసుకోగానే భగవంతుడు నీకు కనపడుతున్నాడా? మూసుకున్నప్పుడు ఏం కర్మ, తెరిచినప్పుడే కనపడుతున్నాడు అని అంటారా? అంటే ధ్యాస ధ్యానము రెండు కూడాను ఒక అంటే మనం పరమాత్మ మీద కనుక పెట్టగలిగినప్పుడు ఇవి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అసలు మ్యాటరే అవ్వదు. ధూపకడ్డి వెలిగించాలా లేకపోతే అతిశయ ఏంటవి అంబిక వాళ్ళు గిన్నెలాగా ఉంటుంది దొన్నెలాగా దాన్ని వెలిగించాలా, లేకపోతే అగరొత్తులు వెలిగిస్తే చాలా, దాన్ని అటువైపు పెట్టాలా ఇటువైపు పెట్టాలా ముందు పెట్టాలా వెనక, ఇవన్నీ అసలు పెద్ద సమస్యే కాదు. ఇలాంటి కొన్ని అంటే దీన్ని సిల్లీ డౌట్ అంటారని నేను అనను, బట్ ఈ ఇట్లాంటి డౌట్లలో మనం అసలు చేయాల్సిన పని ఏంటి, అసలు మనం భగవంతుడిని ధ్యానం చేయాల్సిన విషయం మర్చిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు పూజ ముందు కూర్చోగానే బయట ఎవరో ఉల్లిపాయలు పాత ఇనుప సామాన్లు కానీ, ఒకసారి మొన్న మనం అక్కడ బాల్కనీలో పెట్టిన మన సీసాలు అవన్నీ ఉన్నాయి చూసావా, బాటిల్స్ వాటర్ బాటిల్స్ పగిలిపోయినవి, అవన్నీ తీసుకెళ్ళి వేసేసి 2 కేజీలు ఉల్లిపాయలు తీసుకురా అని చెప్తూనే ఉంటారు. ఈ లోపు మళ్ళీ కేశవాయ స్వహనారాయణ అది అక్కడేమో మన పొయ్యి మీద పాలు పెట్టాను పొంగిపోతుంటాయి చూడు అని ఇంకొకళ్ళకి చెప్తారు. మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణువే నమః అన్నట్టు మర్చిపోయాను, ఆ పప్పు కాస్త మాడిపోతుంది దాన్ని కట్టే రాదు అని. ఇంతటి దానికి మనకి ధ్యాస మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఉన్నది తప్ప కేశవుడు మాధవుడు ఆయన మీద ఉందా? లేదు. ఇంతటి దానికి బుక్కులో చదువుతూ ప్రతిసారి మళ్ళీ డైవర్ట్ అయిపోయి అవసరమా చెప్పండి? ఇవేవి లేకపోయినా భగవంతుడిని ధ్యానం అంటే నవవిధ భక్తి మార్గాలు అంటారు చూసారా, దాంట్లో అన్నీ ఉన్నాయి, భజన కీర్తనము తర్వాత సేవ ఇలా అన్నీను దాస్యము, ఎవరికి నచ్చింది ఎవరు చేయగలిగింది అది వాళ్ళు ఎన్నుకోవచ్చు. అల్టిమేట్ గోల్ ఏంటి? భగవంతుడిని చేరడమే. ఏంటో మరి నేను కూడా ఇంత స్పిరిచువల్గా మాట్లాడడం నాకు ఇదే ఫస్ట్ టైం అనుకోండి, బట్ దెన్ నా పర్సనల్ ఒపీనియన్ ఇది, అందుకే ఇంత ఫ్లోగా వచ్చేస్తుంది. నేను ఒకటే నమ్ముతాను, భగవంతుణ్ణి సేవించాలి అంటే భగవంతుణ్ణి మనం థ్యాంక్స్ చెప్పుకోవడము గ్రాటిట్యూడ్ ఏదైనా సరే స్మరించాలి అని అంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో, మీకు ఏది నిజంగా భక్తిపూర్వకంగా అనిపిస్తుందో దాన్ని మీరు అవలంబించండి. అంతేగాని ఒక చోట కదలకుండా కూర్చొని 8 సార్లు విష్ణు సహస్రనామాలు చదివితే తప్ప ఈ పని అవ్వదు, లేకపోతే ఇలా జరగదు, ఇలా జరగదు, ఒక ఒక స్వార్థాన్ని మనసులో పెట్టుకొని కనుక చేస్తే మనకి ఏది అసలు పర్ఫెక్ట్గా ఉండదు. మీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇప్పుడు మంచి అని మీరు అనుకుంటున్నది మీకు ఇవ్వలేదు అని అంటే ఆయన మీకు ఇంతకన్నా ది బెస్ట్ది ఇన్ స్టోర్లో పెట్టాడు. ఆర్ ఇది మీకు మంచిది కాదు, మనకు కనపడేవన్నీ మంచివి కాదు ఫ్రాంక్లీ, కానీ మనం దాన్ని ఒప్పుకోం. ఒక పెద్ద ఎడారిలో మధ్యలో ఒక చిన్న మిరేజ్ లాంటిది ఉంటుంది, అక్కడికి అసలు బా అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళే ఓపిక లేదు, అసలు ఏంటో కనీసం ఒక్కసారి ఇలా గట్టిగా గాలివాటు వచ్చి అక్కడ పడిపోయినా బాగుండు, అసలు ఏంటో ఇలాంటప్పుడే రావు తుఫాన్లు అది ఇదని మనం తిట్టుకుంటూ ఉంటాం. నిజంగా అప్పుడు గాలివాటం వస్తే అక్కడ అందులో కనుక పడితే అది పెద్ద ఇసుక ఊబి, అందులో కూరుకుపోయే వాళ్ళేమో అది మిరాజ్లా కనపడుతుంది, కానీ మేబీ అందుకే రాలేదేమో. సో ఎప్పుడూ కూడాను పరిస్థితులను బ్లేమ్ చేయకుండా ఇఫ్ ఎట్ ఆల్ మనకు ఏదైనా సరిగ్గా దక్కలేదని అనిపిస్తే మేబీ అది మనకు మంచిది కాదు, హీ హ్యావ్ సంథింగ్ వెరీ గుడ్ ఇన్ స్టోర్ అనేది తెలుసుకుంటే మంచిది. సో అలా భక్తి ప్రపత్తులు అనే కన్నా అవి అంటే మన ఈ ప్రొసీజరు వీటి మీద ధ్యాస పెట్టకుండా భక్తి ప్రపత్తులతో హోల్ హార్టెడ్గా పూజను ముగించుకోండి. చక్కగా మీ ఇంట్లో అందరిలలోనూ సిరి సంపదలు అలా విలసిల్లాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరిన్ని విశేషాలు చెప్తాను.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అన్నట్టు కుల్దీప్ నాయర్ గారు పోయారండి. ఆయన 95 ఏళ్ళు. ఈ మధ్య ఏంటో అన్ని 90 దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ నెలలో 3. వాజ్పేయి గారు, కరుణానిధి, తర్వాత ఇదిగో కుల్దీప్ నాయర్. ఈయన గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఈయన పాకిస్తాన్లో పుట్టారు. బట్ దెన్ మన ఇండియా తరఫున యూకేకి హై కమిషనర్గా చేశారు. అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్కి మెంబర్గా నామినేట్ అయ్యారు 1997. ఫస్ట్ తన కెరీర్ని తను ఉర్దూ పేపర్తో స్టార్ట్ చేశారు. అసలు ఈయన కెరీర్ కానీ అప్స్ అండ్ డౌన్స్ కానీ చూస్తే ఈయన ముక్కు సూటితనము ప్లస్ ఈయనలో ఉన్నటువంటి ఆ డేరింగ్ నేచరే ఈయనని ఇంతలా ఫేమస్ చేసిందని నాకు అనిపిస్తుంది. 1923 పుట్టారండి, August 14 పాకిస్తాన్లో సియోల్కోట్లో. ఆయన నాకు తెలిసి ఫస్ట్ సిండికేటెడ్ కాలమిస్ట్గా ఆయన గుర్తింపు పొందారు. ఫస్ట్ అంజామ్ అనే ఒక ఉర్దూ న్యూస్ పేపర్ తోటి ఆయన జర్నలిస్టిక్ కెరీర్ని స్టార్ట్ చేశారు 1948. తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రెస్ ఆఫీసర్, తర్వాత హోమ్ మినిస్టర్ గోవింద్ వల్లభ్ పంత్, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర ఆయన పనిచేశారు. ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ కూడా అయ్యారు. అండ్ తన ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలని మరింత బలోపేతం చేయడానికి చాలా ట్రై చేశారు. పీస్ యాక్టివిస్ట్గా ఆయనకి మంచి పేరు కూడా ఉంది. అండ్ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి, ఇండియన్ ఇండిపెండెన్స్ డేకి వాఘా బార్డర్ దగ్గర, అమృత్సర్ దగ్గర వాఘా బార్డర్ ఉంది కదా, ఆ వాఘా బార్డర్ దగ్గర క్యాండిల్స్ వెలిగించేవారు. ఆల్మోస్ట్ ఒక 2-3 చాలా సీరియస్గానే ఈయన ఇన్వాల్వ్ కూడా అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ రెండు నైబర్స్ మధ్య మనం సంబంధాలని కొంచెం ఇంకా మెరుగు చెయ్యాలి అని, బట్ సక్సెస్ అవ్వలేదని వేరే విషయం. అండ్ ఈయన ఒక మంచి రైటర్ కూడాను. మామూలుగా ఏదో జర్నలిస్టిక్ ఆర్టికల్స్ రాయడం మాత్రమే కాదు, 15 దాకా రాశారు. అందులో బియాండ్ ది లైన్స్ అని, డిస్టెంట్ నైబర్స్ అని, టేల్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ అని ఉన్నది. తర్వాత ఇంకా ఇలాంటి చాలా బుక్స్ రాశారు ఆయన. అయితే విచిత్రం ఏంటంటే ఈయన రాసిన చాలా ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ ఎంతైతే మంచి అంటే మంచి అప్లాజ్ వచ్చిందో అంతకన్నా ఎక్కువ తిట్లు కూడా వచ్చినాయి. ఆయన ఇనిషియల్గా చెప్పాను కదా ఉర్దూ ప్రెస్ రిపోర్టర్గా చేసేవారని, ఆ తర్వాత ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ద స్టేట్స్మెన్కి కూడాను ఉన్నారు ఆయన. తర్వాత హ్యూమన్ యాక్టివిస్ట్గా, రైట్ యాక్టివిస్ట్గా చెప్పాలంటే, అండ్ పీస్ యాక్టివిస్ట్గా ఉండేవారు. 1996 యునైటెడ్ నేషన్స్కి ఇండియా డెలిగేషన్ మెంబర్లో ఆయన కూడా ఉన్నారు. తర్వాత హై కమిషనర్ టు గ్రేట్ బ్రిటన్, అది 1990. అయితే ఆల్మోస్ట్ ఆయన 80 న్యూస్ పేపర్లకి, 14 భాషల్లో 80 న్యూస్ పేపర్లకి ఆయన ఆర్టికల్స్, కాలమ్స్ రాసేవారు. డెక్కన్ హెరాల్డ్ అని, డైలీ స్టార్, సండే గార్డియన్, ద న్యూస్, ద స్టేట్స్మెన్, ద ఎక్స్ప్రెస్, ట్రిబ్యూన్ పాకిస్తాన్ వాళ్ళది, డాన్ అని ఒకటి, ఇలా. అయితే 2000 నుంచి ఆయన పీస్ యాక్టివిస్ట్గా ఈ ఇండిపెండెన్స్ డేలో అప్పుడు క్యాండిల్స్ అవి వెలిగించడం అవి చేసేవారు. ఫ్రీ ఇండియన్ ప్రిజనర్స్ ఎవరైనా, అంటే ఎవరైనా సరే పాకిస్తాన్లో ఉన్నా, అలాగే పాకిస్తానీ ప్రిజనర్స్ ఇండియాలో ఉన్నా, వాళ్ళని ఎలాగైనా సరే విడిపించడానికి ఈయన చాలా ట్రై చేసేవారు. ఎవరైతే శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా ఏదో ఉన్నది దీంట్లో మతలబు ఉంది, మనం వీళ్ళని వదలకూడదు అని అనుకుంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని విడుదల చేయడంలో ఈయన చాలా ప్రామినెంట్ పాత్ర వహించారు. చాలామందిని అలా విడిపించడానికి ట్రై చేశారు. ఒక పొలిటికల్ కామెంటేటర్గా కులదీప్ నాయర్కి మంచి పేరు. తన వ్యూస్ని చాలా ఫ్రీ హ్యాండ్గా ఎక్స్ప్రెస్ చేసేవారు. పొలిటికల్లీ కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అప్పట్లో వాటన్నిటి మీద తను ఖచ్చితంగా తన మార్క్ వదిలేవారు. అన్నా హజారా మూమెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిటినీ సపోర్ట్ చేస్తూ, అలాగే పాకిస్తాన్లో జరిగే ఈస్ట్ పాకిస్తాన్లో జరిగే అట్రాసిటీస్ ఏమైనా ఆర్మీ అట్రాసిటీస్ని ఖండించడం, తర్వాత ఈ ఈస్ట్ పాకిస్తాన్లో 1971లో మామూలుగా ఈ బంగ్లాదేశ్గా విడిపోయింది కదా, అప్పుడు కూడాను ఏదన్నా అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి డ్రగ్స్ స్మగ్గుల్ చేసే విషయం మీద కానీ చాలా వాటిల్లో ఆయన మార్క్ ఖచ్చితంగా ఉండేది. ప్రతి ఒక్కదాన్ని ఆయన అపోజ్ చేసే విధానం కానీ, లేకపోతే ఈ శాంతిని నెలకొల్పడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ, అలా చెప్పాగా బియాండ్ ద లైన్స్, ఇండియా ద క్రిటికల్ ఇయర్స్, తర్వాత డిస్టెంట్ నైబర్స్, ఎ టేల్ ఆఫ్ ది సబ్కాంటినెంట్, సప్రెషన్ ఆఫ్ జడ్జెస్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ద జడ్జ్మెంట్, ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, ఇన్ జైల్, రిపోర్ట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, తర్వాత కులదీప్ నాయర్ను ఖుష్వంత్ సింగ్ కలిసి ఒక బుక్ రాశారు, ట్రాజిడీ ఆఫ్ పంజాబ్ అని, ఆపరేషన్ బ్లూ స్టార్ అండ్ ఆఫ్టర్. తర్వాత ఇండియా హౌస్ అని ఒకటి రాశారు, ద మ్యారేటర్ భగత్ సింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ రెవల్యూషన్ అని ఒకటి రాశారు, వాలెట్ వాగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అని ఒకటి రాశారు, ఇన్సైడ్ స్టోరీస్ ఫ్రమ్ పార్టిషన్ టు ద ప్రెసెంట్ అని ఒకటి, వితౌట్ ఫియర్ ద లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్ సింగ్ ఒకటి, తర్వాత నూరాని ఆసిఫ్ నూరానీతో కలిసి ఇంకొక బుక్ రాశారు, టేల్ ఆఫ్ టూ సిటీస్ అని చెప్పి. అయితే ఈయన రాసినటువంటి బుక్స్ వల్ల కానీ, లేదా పాకిస్తాన్లో లేదా ఇండియాలో జరుగుతున్న అన్యాయాల గురించి ఈయన ఎప్పుడైతే వాయిస్ రేజ్ చేశారో, అప్పటి నుంచి ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్ని ముఖ్యంగా కార్నర్ చేయడం వల్ల ఈయనని ఎప్పుడు ఒక మనకి మామూలుగా ఈ సీసీ కెమెరాలలో ఉంటే కనుక చెప్తారు కదా, యు ఆర్ అండర్ కెమెరా సర్వేలెన్స్ అది ఇది అని చెప్పి. సో అలాగా ఈయనను కూడా ఒక స్ట్రిక్ట్ సర్వేలెన్స్లో పెట్టారు వీళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అప్పుడు. అండ్ చాలా డెలికేట్ విషయాలు, తర్వాత కొంచెం బయటికి తీసుకురావడానికి మొహమాట పడే లేదా కొంచెం ముప్పు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఆయన చాలా ఈజీగా అలా అందరికీ చెప్పేసేవాడు ఆ పొలిటీషియన్స్ గురించి. దాంతో ఇతని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ పెరిగింది అప్పట్లో, అవి చాలా క్రిటికల్ ఇయర్స్ చెప్పాలంటే. అయితే ఆయన కరెంట్ ఇష్యూస్ మీద లేకపోతే హిస్టారిక్ పర్సన్స్ మీద, అంటే జవహర్లాల్ నెహ్రూ కానీ, డానియల్ స్మిత్ కానీ, బ్యారీ మ్యానీలో కానీ, వీళ్ళందరి గురించి ఎవరిని వదిలిపెట్టేవారు కదా ఆయన, అందరి గురించి వాళ్ళ మంచి చెడు అన్నీ అసలు ఒక రేంజ్లో ఉతికి ఆరేసేవారు. అయితే ఒక అంటే ఒక పాలసీ ఆఫ్ బయలెటరల్ టాక్స్, తర్వాత ఇండియాస్ నైబరింగ్ కంట్రీ అయిన పాకిస్తాన్తో తనకు దానుకున్నటువంటి రిలేషన్ గురించి ఎప్పుడు కూడా ఈయనే ఒక అడ్వకేట్గా పని, అంటే ఒక ప్రజెంటర్గా పనిచేసేవారు. న్యూ సౌత్ ఏషియాలో పాకిస్తాన్ ఇండియా రెండు ఫ్రెండ్లీ టర్మ్స్ మీద ఉండాలి అనే తన విజన్ని తను ఎప్పుడు క్లియర్గా అలా చెప్తూనే ఉండేవారు. ఆయన ఆటోబయోగ్రఫీ కూడాను, బియాండ్ ది లైన్స్లో కూడాను ఆయన అదే చెప్పారు. అయితే ఆయన చేసినటువంటి అంటే ఈ స్ట్రైవ్ ఏదైతే ఉందో దీనికి కాను 1999లో అల్యూమినియం మెరిట్ అవార్డ్ అని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అయితే ఈయన మీద మరి అన్నీ మంచినా, ఇంత శాంతి చర్చలు జరిపారు అసలు అబ్బో ఈయన సూపరా అంటే అన్నీ అలా ఏం లేవు. ఈయన మీద కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఇండియన్ కాన్స్పిరసీ థియరీస్ ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే విషయం మీద ఈయన ఒక అలిగేషన్ ఆర్ అక్యూజేషన్ ఎదుర్కొన్నారు. ఎందుకంటే డాన్ అని పాకిస్తానీ న్యూస్ పేపర్ ఒకటి ఉంది, DAWN డాన్, అందులో February 2010లో ఒక ఆర్టికల్ వేశారు. అదేంటంటే ఇండియన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, హేమంత్ కర్కరే ఎవరైతే లీడర్ ఉన్నారో దానికి, ఆయన హిందూ రైట్ వింగ్ యాక్టివిస్టుల చేతిలో చనిపోవడం జరిగింది, ఆయన వాళ్ళ వల్లే చనిపోయాడు, అంటే వాళ్లే మర్డర్ చేశారు అని ఒక అలిగేషన్ వేశారు హేమంత్ కర్కరే అని, ఇండియన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లీడర్. అలాగే జూలై 2011 యుఎస్ అథారిటీసు కన్ఫర్మ్ చేశారనమాట. ఏంటంటే నాయర్ చాలా ఈవెంట్స్ యునైటెడ్ స్టేట్స్లో ఈవెంట్స్ అటెండ్ అయ్యారు, అవన్నీ కూడాను హోస్ట్ చేసింది సయ్యద్ గులాం నబీ ఫాయ్ అనే అతను. అండ్ ఆ ఈవెంట్స్ అన్నిటికీ ఫండింగ్ చేసింది పాకిస్తాన్ ఐఎస్ఐ అని ఒక, అది కూడా ఒక క్రిటిసిజం ఆయన ఎదుర్కొన్నారు. సో ఆ విధంగా అన్నీ పూలే కాదు ముళ్ళవి కూడాను ఆయన బాగానే ఎదుర్కొన్నారు. అయితే 2003లో ఆస్టర్ అవార్డ్ ఫర్ ప్రెస్ ఫ్రీడమ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత షహీద్ నియోగి మెమోరియల్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, అది 2007లో. సో ఇలా మొత్తానికి 95 ఇయర్స్లో ఆయన చాలా చాలా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిటినీ చూశారు. మరి ఆయన గురించి కొంచెం తెలుసుకుంటే మనం కూడా అంటే ఎంత ధైర్యంగా ఉండొచ్చు ఒక జర్నలిస్ట్ అనే అతను అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాం.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. ఎక్కడు చేతలేరా, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. ఎడబాటెపుడు అనుభవించేది వాడు, అలమేలు మంగపతి అవనిలో ఒకడే. ఎడుకొండలవాడు ఎల్ల వేళల ఎందు దోగాడు, బాలునికి తోడు నీడవుతాడు. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. నెల్లూరి సీమలో చల్లంగ సెజనించు శ్రీరంగ నాయక ఆనందదాయక. తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు, దయసేయుమాని ఉత్తణము ఎడబాయక. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడుంచారు. పిల్లకు తల్లివై నీవుండ, పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమ కొరత. బరువాయ బ్రతుకు చెరువాయ కన్నీరు, బరువాయ బ్రతుకు చెరువాయ కన్నీరు, కరుణించి కాపాడు మా కనకదుగా. ముకోటి దేవతలు ఒక్కటైనారు, తకని పాపను ఇక్కడుంచారు. గోపన్న వలెవగదు ఆ పన్నులను గాచి, బాధలను తీర్చేటి భద్రాద్రివాస. బాధలను తీర్చేటి భద్రాద్రివాస, నిన్ను నమ్మిన కోర్క నెరవేరునయ్యాగా, చిన్నారి బాలునకు శ్రీరామరక. ముకోటి దేవతలు ఒక్కటైనారు, తకని పాపను ఇక్కడుంచారు. ప్రహ్లాదుని లాలించి ద్రోచిన నరసింహుని కల్నా, వేరు దైవము లేడు అంతు తెలియగరాని. ఆ వేదనలు గలిగే అంతు తెలియగరాని, ఆ వేదనలు గలిగే చింతలను తొలగించు సింహాచలేత. ముకోటి దేవతలు ఒక్కటైనారు, తకని పాపను ఇక్కడు.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మీరు ఎప్పుడైనా సరే మనకి మంచి జాబ్ రావాలి లేకపోతే మంచి కెరీర్లో స్థిరపడాలి అని అనుకునే మాట అయితే, ఫలానా డిపిఎస్లోనే చదవాలి లేకపోతే ఇంకొక మంచి ఐఐటీస్లోనే చదవాలి, పెద్ద పెద్ద కాలేజెస్ అయితేనే మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయని అనుకుంటున్నారా? పలానా చోట చదివితేనే మనకి అక్కడ క్యాంపస్ సెలెక్షన్స్ అవి బాగుంటాయి, మంచి వస్తాయి, అసలు లేకపోతే కనుక వేస్ట్. ఇంజనీరింగ్ చదివితే ఐఐటీలోనే చదవాలి లేకపోతే ఇంకా ఎందుకు పనికిరాదు, ఇంకా మినిమం అంటే ఎన్ఐటీ అంతకు మించి కింద దిగకూడదు అని ఇలా ఏమైనా అనుకుంటున్నారా? అయితే మీరు అసలు మామూలు పప్పులో కాదు, 15 రోజుల క్రితం పాచిపోయిన పప్పులో కాలేసినట్టే. ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు, అంటే జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాలు కనైతే వాళ్ళు ఎఫోర్డ్ చేయలేక ఇంకా మనకి మన వల్ల కాదులే, మనము గొప్ప చదువులు చదివి ఏదో గొప్పగా ఉందాం అనుకుంటాం, కానీ ఆ చదువుని ఎఫోర్డ్ చేయలేక మనము ఏదోలే అని మామూలుగానే చదివేసి ఐఐటి అనుకున్నవాడు ఐటీఐతో సెటిల్ అయిపోయాడు అని ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం కదా ఇలాంటివన్నీ. సాధారణంగా ఫెయిల్యూర్ వచ్చిన వాడు ఎక్స్క్యూజుల కోసం వెతుకుతాడు, జీవితంలో ఏదైనా సాధించలేదనుకోండి, అంటే మరి అప్పుడు నాకు చదువుకుందాం అనుకున్న టైంకి కరెక్ట్గా మరి అదైపోయింది ఇదైపోయింది, ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి, మా నాన్నగారు ఎక్కువ ఎఫర్ట్ చేయలేకపోయారు, మా అమ్మ కూడాను ఎందుకురా ఇంకా ఇంత చదువులు మేము చదివించలేము అని అన్నారు, డబ్బులు ఎక్కువ లేకపోవడం వల్ల ఏదో ఇట్లా మామూలు గుమాస్తా ఉద్యోగంతో సెటిల్ అవ్వాల్సి వచ్చింది అని అంటారు. చూసారా, ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ వచ్చిన వాడు ఎక్స్క్యూజెస్ కోసమే వెతుకుతాడు, కానీ సక్సెస్ రావాలి అనుకున్నవాడు ఎక్స్క్యూజెస్ని కూడా ఆపర్చునిటీస్గా మార్చుకుంటాడు. దానికి ఇతనే మంచి ఉదాహరణ. ఎవరు అంటే మొహమ్మద్ అమీర్ అలీ. ఈ అబ్బాయి అసలు ఒక ఎలక్ట్రీషియన్ కొడుకు ఢిల్లీలో. సరే చాలా ట్రై చేశాడు, ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ ఇంజనీరింగ్లో అసలు తనకి సీట్ రాలేదు. మామూలు ఏదైనా ఒక యూనివర్సిటీలో చేర్పిద్దామన్నా ఎలక్ట్రీషియన్ కొడుకు కాబట్టి తనకు అంతలా డబ్బులు లేవు కాబట్టి ఒరే నా వల్ల కాదురా అని చెప్పాడు వాళ్ళ నాన్న. తను జమియా మిలియా ఇస్లామియా అనే ఒక కాలేజ్ నుంచి డిప్లొమా చదివాడు అంతే, ఐటీఐ, ఇంక ఇంజనీరింగ్ అవ్వదులే అని చెప్పి. కానీ ఇప్పుడు తన జాబ్ ఏంటో తెలుసా? అక్షరాల లక్ష డాలర్లు యుఎస్ కంపెనీ ఆఫర్ చేసింది జాబ్, ఇంకొన్ని రోజులు వెళ్ళబోతున్నాడు. ఎస్, ఈ ఎలక్ట్రీషియన్ కొడుకు జమియా యూనివర్సిటీలో, అంటే మొత్తం వాళ్ళు ఏడుగురు, అందులో ఈ అబ్బాయి రెండో వాడు, బీటెక్ కోసం చాలా ట్రై చేశాడు, ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్లన్నీ రాశాడు, కానీ ఇంకా వల్ల కాలేదు. దాంతో 2015లో డిప్లొమాలో జాయిన్ అయ్యాడు, ఐటీఐ డిప్లొమాలో. అయితే తను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనేది తన కల అన్నమాట. సో దానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే గనక ఈ పెట్రోలు డీజిల్ ఇలాంటివి ఏం లేకుండా చక్కగా అసలు పొల్యూషన్ కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అని తన మెకానికల్ ఇంజనీరింగ్ అనే ప్యాషన్ని మాత్రం వదలలేదు. ఇంజనీరింగ్ నాన్న చదివించలేకపోయారు, బీటెక్ నేను చదవలేకపోతున్నాను, యూనివర్సిటీలో సీట్ వస్తే లక్ష లక్షలు ఫీజు అడుగుతున్నారు, ఓకే డిప్లొమానే చదువుతాడు. ఆ ఐటీఐ డిప్లొమా చదువుతూనే ఆ ప్యాషన్ మటుకు అలా ఇన్బిల్ట్ అలా ఉండిపోయింది. దాంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, అది ఇండియాలో చాలా మేజర్ ఛాలెంజ్ అని తనకు అనిపించిందిట. సో తను ఒక థియరీ డెవలప్ చేశాడు, ఏంటంటే అది గనక విజయవంతమైతే ఛార్జింగ్ వెహికల్స్ ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్తో నడుస్తాయి. అయితే ఫస్ట్లో టీచర్లు, అంటే వాళ్ళ డిప్లొమా టీచర్లు దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు, వినడానికి కూడా ఇష్టపడలేదుట. ఇది అసలు పనిచేసేది కాదులే, లైట్ తీసుకో, ఇది అసలు అవ్వదు అని చెప్పేశారు. అయితే ఒక్క లెక్చరర్, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ వకార్ అలం అనే అతను మటుకు, లేదు వీడు చెప్పే దాంట్లో ఏదో ఉన్నది, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది అనుకుని తనలో ఉన్న పొటెన్షియాలిటీని గమనించి తనని గైడ్ చేశాట, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని తన ఇన్పుట్స్ ఇస్తూ ప్రతిసారి తను డెవలప్ చేస్తున్న ప్రతి స్టేజ్లోనూ తను ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం అయిపోయిన తర్వాత ఒక యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేద్దాము అని చెప్పి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు ఆయనే, ఆ అసిస్టెంట్ ప్రొఫెసరే. ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ అని ఒకటి ఉంది కదా, దాంట్లో కూడా ఆ ప్రాజెక్టుని హైలైట్ అయ్యేలాగా మొత్తం అందరికీ తెలిసేలాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అయితే ఫ్రిసన్ మోటార్ వర్క్స్ అని చెప్పి షార్లోట్లో నార్త్ కరోలినాలో ఉన్నది, వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసింది. తెలిసి ఇతనితో టచ్లోకి వచ్చి, ఒరే బాబు నువ్వు చేస్తున్న ఈ ప్రయోగం ఏదైతే ఉందో అది మాకు బాగా నచ్చింది, ఈ ప్రిన్సిపల్ కూడా బాగుంది, నీ థియరీ మాకు నచ్చింది అండ్ ఇట్ విల్ వర్క్ అనిపిస్తుంది, సో నువ్వు బ్యాటరీ మేనేజ్మెంట్ దాంట్లో సిస్టమ్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడానికి రావాల్సింది అని ఒక జాబ్ ఆఫర్ చేశారు. దానికే శాలరీగా లక్ష డాలర్లు ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మనకి, అంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఏదో నా చిన్నప్పుడు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ అదే టైంకి కరెక్ట్గా ఏంటో ఎంసెట్ ముందు ఒక రెండు రోజుల ముందరు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దాంతో నేను రాయలేకపోయాను, ఇంకా ఆ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు, ఇవన్నీ మనం ఇవన్నీ చెప్పినా కూడా ఎక్స్క్యూజెసే అవుతాయి. ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళే ఎక్స్క్యూజెస్ గురించి చూస్తారు. అదే సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోదాం అనుకున్న వాళ్ళు ఎక్స్క్యూజ్లే చెప్తారు. కానీ సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎక్స్క్యూజెస్ అస్సలు చెప్పరు. ఈ ఫెయిల్యూర్ నుంచే స్టెప్పింగ్ స్టోన్ వేసుకుంటారు సక్సెస్కి. తను అదే చేశాడు. ఇప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ కొడుకు చక్కగా యుఎస్లో $100,000 సంపాదిస్తున్నాడు. హౌ స్వీట్! అంటే యుఎస్లో జాబ్ వచ్చింది కాబట్టి గొప్ప అనట్లేదు, తన ప్యాషన్ని తను ఏ రోజు వదులుకోలేదు. ఐటీఐలో చేసావా, ఓకే ఇంక ఇంతే మనం కూడాను మెకానికల్ ఇంజనీర్ అంటే ఏ షెడ్లోనో పని చేసుకోవాల్సిందే ఐటీఐలో చేస్తే అని ఏ రోజు నిరుత్సాహపడలేదు. తను అదే ఐటీఐలో చదివినా కూడా, తర్వాత జాబ్ చేస్తున్నా కూడా తన ఇన్బిల్ట్ ప్యాషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే చేద్దాం అనుకున్నాడో దాని మీద తను అంతే శ్రద్ధ అలా పెడుతూనే ఉన్నాడు. అండ్ దాట్ అది కూడా ఏంటి, ఓన్లీ శ్రద్ధ పెట్టేసి ఊరుకోలేదు, దాన్ని పర్ఫెక్ట్ మార్కెటింగ్ కూడా చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలా దోహదపడ్డారు. లేకపోతే తను చేసింది అసలు ఎవరికైనా తెలుస్తుందా? ఎవ్వరికీ తెలీదు. మనం ఏదైనా సరే ఒక పని చేయడంతో వదిలేస్తే సరిపోదు, ఆ చేసిన పనిని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. అది కనుక లేకపోతే ఇప్పుడు ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో కనుక దాన్ని అప్లోడ్ చేయకపోయినా, లేదు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్లో కనుక దాన్ని ప్రొజెక్ట్ చేయకపోతే ఇవాళ ఇంతమందికి తెలిసేదే కాదు. అసలు యుఎస్లో ఉన్న ఎక్కడో ఉన్న ఒక బ్యాటరీ కంపెనీకి ఎలా తెలిసింది ఇదంతా? కేవలం ఇదిగో ఇలా డిజిటల్ వరల్డ్లో ప్రొజెక్ట్ చేసిన విధానం బట్టి. అందుకనే ఎప్పుడూ కూడాను అరే ఇప్పుడు ఇది చేజారిపోయింది, సీట్ రాలేదు, ఇక మనం ఇంతే ఈ లైఫ్లో అని అనుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. యూ నెవర్ నో వాట్స్ ఇన్ స్టోర్ ఇన్ ఫ్యూచర్. అది అయితే అమీర్ అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాట వాళ్ళ నాన్నని, ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ వరకు. కానీ ఒక ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి ఇన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్ ఫీల్డ్లో ఉండి ఆయన మాత్రం వాటికి ఆన్సర్లు చెప్పగలిగేవాడు కాదట. ఏంటో వీడు ఏదో అడుగుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఆ టెక్నాలజీ అదంతా తెలియదుట ఆయనకి. ఏ ఫంక్షన్ దీని ఫార్ములా ఏంటి, దీని ఇది ఎలా పనిచేస్తుంది, దీని ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పలేకపోయేవాట. ఇప్పుడు అంటే తనకి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని మరి వాటిల్లోనే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్స్ గురించి థీసిస్ చేసి థియరీ తయారు చేసి ఇవన్నీ చెప్తూ ఉంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిల్లె అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి, గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి, బుల్లికారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి.
వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేని పోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి.
నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి.
నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు ఒకటనుకోకు. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు ఒకటనుకోకు.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లికారున్న షోకిలా అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. ఇప్పుడు ఎండాకాలం కాదు, వర్షాకాలం కాదు, నాలాంటి వాళ్ళకైతే ఎప్పుడూ కూడాను ఐస్ క్రీమ్ కావాల్సిందే, అంత ఇష్టం కదా, అది మీకు తెలిసిపోయి ఉంటుంది పాటికి. అయితే ఈ ఐస్ క్రీమ్ మీద ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే అమూల్ వాళ్ళు క్వాలిటీ వాల్స్కి అగెయిన్స్ట్గా ఒక కేసు వేశారు. అసలు ఐస్ క్రీమ్ అనే పదాన్ని వాడాలంటే మేము మాత్రమే వాడగలం, మాకు మాత్రమే అర్హత ఉన్నది అని అమూల్ అన్నది. సో ఈ భూమి మీద అసలు ఆ హక్కు అంటూ ఉంటే అది మాకే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు అని చెప్పారు. మరి అసలు అలా క్లెయిమ్ చేయడానికి అంత ఇదేం వచ్చింది అని అంటే, ఇప్పటి నుంచి క్వాలిటీ వాల్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా అమ్మినా కూడా, వాళ్ళ బ్రాండెడ్ ఐస్ క్రీమ్ ఏదైనా అమ్మినా కూడా దాన్ని ఫ్రోజన్ డెజర్ట్ అనాలే తప్ప ఎక్కడా కూడా ఐస్ క్రీమ్ అనే పదం వాడకూడదు. క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఉందా అని అడగకూడదు, అంటే ఉన్నది అని చెప్పకూడదు. ఫ్రోజన్ డెజర్ట్ ఉందని మాత్రమే చెప్పాలి. ఎందుకు అని అంటే, వాళ్ళు ఈ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ వాడతారు. ఇంత పెద్ద పదం ఎందుకు, డాల్డా డైరెక్ట్గా చెప్పచ్చు కదా అంటారా, ఇంచుమించు అలాంటిది. సో దాన్ని ఫ్రోజన్ డెజర్ట్ అనే పిలవాలి. డాల్డాతో చేస్తే, మిల్క్తో అయితేనే ఐస్ క్రీమ్ అనాలి. అండ్ అమూల్ తప్ప ఇంకా ఎవ్వరూ మిల్క్తో తయారు చేయరు ఐస్ క్రీమ్ని, కాబట్టి ఇంకెవ్వరూ కూడాను అంటే ప్యూర్ మిల్క్ తోటి, ఇంకా మధ్యలో ఇంకా ఎమల్సిఫైయర్స్ కానీ ఏ రీఏజెంట్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా ప్యూర్ మిల్క్తో చేసేది అమూల్ ఒక్కటేట. సో అందుకని వాళ్ళకి మాత్రమే ఐస్ క్రీమ్ అని పిలిచే అంటే చెప్పుకునే అర్హత ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు అని వీళ్ళు అంటున్నారు. దీని మీదే అసలు ఓ మొన్నటి వరకు కోర్టులో కేసులు అవి ఇవి నానా గొడవలైనాయి. అయితే ఇప్పుడు వీళ్ళ రియేజెంట్లు అవి వాడుతూ ఉంటారు కదా, దానికి ఒక సంబంధించిన హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఒక 3 ప్రింట్ ఎడిటోరియల్ ఒకటి వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే క్వాలిటీ వాల్స్ బ్రాండ్ కంప్లీట్గా ఒక ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక యాడ్ ఇచ్చినా లేకపోతే చిన్న పేపర్లో ఏదైనా ఒక రైటప్ ఇచ్చినా ఏవైనా సరే షాన్, షెఫ్ సంజీవ్ కపూర్, స్మితా బన్సల్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు అందరూ కూడాను మామూలుగా ఎండోర్స్మెంట్ చేయడానికి అది వరకు ఉన్నారులే వీళ్ళు. సో వీళ్ళందరినీ కూడాను మేము వీళ్ళ మీద కూడా కేసు వేయగలము ఒకవేళ కనుక వీళ్ళు ఇంకా ఇట్లాగే కనుక కంటిన్యూ చేస్తే అని క్లియర్గా చెప్పారు. అయితే దీనికి ఐస్ క్రీమ్ని ఫ్రోజన్ డెజర్ట్తో రీప్లేస్ చేయాలి అన్న వాళ్ళ కోర్టు తీర్పుని వీళ్ళు కూడాను కరెక్టే అని ఒప్పుకున్నారు. We have agreed with ASCI that wherever the word ice cream appears in the said advertorial, it should be considered as an expression of opinion of the celebrity. However, with a view to close the issue amicably, we agreed with ASCI to include the words quality walls frozen dessert. అని వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు. అంటే వీళ్ళు ఎంతలా ఇక అసలు ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఇంకా మీరు ఆలోచించండి. అంటే కొన్ని ఏళ్ళుగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా ఫ్రోజన్ డెజర్ట్ అనాలంటే కొంచెం కష్టమైన విషయమే. బట్ స్టిల్ వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని అలవాటు చేసుకునే తీరాలి. లేకపోతే ఒక్కసారి అన్నందుకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైన్ వేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు అమూల్కి మాత్రమే ఈ హక్కుని ఇచ్చారు. సో స్ట్రాబెర్రీ చీజ్ కేక్, స్ట్రాబెర్రీ ఫ్రోజన్ డెజర్ట్ ఇలా చెప్పుకోవాల్సిందే వాళ్ళు. అంత దారుణంగా తయారైంది ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్లంప్కి చాలా కష్టమైన విషయము. ఎందుకంటే చాలామందికి ఫ్రోజన్ డెజర్ట్ అంటే ఏంటో తెలియదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ దీన్ని పలకడం కూడా చాలామందికి రాదు. మీరు గమనిస్తే క్వాలిటీ వాల్స్ వాళ్ళు ఎక్కువగా ఈ 3 చక్రాల బండి ఉంటుంది చూసారా, దాని మీద అమ్ముతూ ఉంటారు బీచ్ల దగ్గర, తర్వాత ఈ పార్కుల దగ్గర. సో వాళ్ళకి ఫ్రోజన్ డెజర్ట్ అంటే అంత ఇదిగా అంత ఏం తెలియదు. ఐస్ క్రీమ్ అంటే అందరికీ తెలిసింది కాబట్టి ఈజీగా వాళ్ళు ఆ క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ అని అంటూ ఉంటారు. ఇప్పటి నుంచి అలా పిలవడానికి కూడా లేదు వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ నాట్ జస్ట్ స్టార్స్. సో ఇది చిన్నపాటి బిజినెస్ పర్సన్ దగ్గర నుంచి మొదలు పెడితే, డీలర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా క్వాలిటీ వాల్స్ కంపెనీ వరకు ఎవ్వరూ వాడకూడదు అని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. కొంచెం కష్టమైన విషయమే, బట్ టేస్ట్ అదే ఉన్నప్పుడు పేరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఏమైనా అమూలే, అందులో డౌటే లేదు, తిరుగు లేదన్నట్టుగా తయారైంది. బట్ ఇప్పుడు ఈ మధ్య అనుకోండి క్రీమ్ స్టోన్లు, తర్వాత ఆ స్టోన్లు ఈ స్టోన్లు, అమ్మో ఆ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్లో వాడు కొట్టేటటువంటి ఆ సౌండ్ ఉంటుంది చూసారు, ఇంత గట్టిగా బండల మీద టపాటప టపాటప కొడతాడు. ఈ సౌండ్ కన్నా తినకుండా వెళ్ళిపోవడం బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మధ్య ఐబాకో అని ఇంకోటి వచ్చింది, బా అసలు భలే ఉందిలే. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని అసలు ఐస్ క్రీమ్లో ఉన్న వెరైటీలు, ఆ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి కంపెనీలు ఇవన్నీ నాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. మేబీ నాలాంటి వాళ్ళు మీలో కూడా ఉండుంటే, మీరు కూడా ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళైతే ఖచ్చితంగా నా అంతా లేదా నాకన్నా ఇంకో 2-3 ఎక్కువ తెలిస్తే మీరు కూడా షేర్ చేసుకోండి. ఆర్జే వెన్నెలా అని ఫేస్బుక్లో పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయండి. ఇది ఇవాళ చిత్రం బళ్ళారే విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారే విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 24, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
My media, the voice of India. My media.
the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.